ఒకటి రెండు మూడు మంత్రాలు. ఆవిహి సన్నిహితం
ఆవిహి సన్నిహితం
గుహాచరం నామ
గుహాచరం నామ
మహత్పదమత్రై
మహత్పదమత్రై
తత్సమర్పితం
తత్సమర్పితం
ఏజత్ ప్రాణం నిమిషశ్చ
ఏజత్ ప్రాణం నిమిషశ్చ
యదేతజ్ఞానద సదసత్
యదేతజ్ఞానద సదసత్
వరేణ్యం పరం విజ్ఞానాత్
వరేణ్యం పరం విజ్ఞానాత్
యద్వరిష్టం ప్రజానాం
యద్వరిష్టం ప్రజానాం
యదర్చిమత్
యదర్చిమత్
యదనుభ్యోనుచ
యదనుభ్యోనుచ
యస్మిన్ లోకా
యస్మిన్ లోకా
నిహితా లోకినశ్చ
నిహితా లోకినశ్చ
తదేతదక్షరం బ్రహ్మా
తదేతదక్షరం బ్రహ్మా
తప్రాణస్తదు వాంగ్మనః
తప్రాణస్తదు వాంగ్మనః
తదేతత్ సత్యం
తదేతత్ సత్యం
తదమృతం
తదమృతం
తత్వేద్ధవ్యం సౌమ్య విద్ధి
తత్వేద్ధవ్యం సౌమ్య విద్ధి
ధనుర్గృహీత్వా
ధనుర్గృహీత్వా
ఔపనిషదం మహాస్త్రం
ఔపనిషదం మహాస్త్రం
శరం హ్యుపాసా
శరం హ్యుపాసా
నిశితం సంధయిత
నిశితం సంధయిత
ఆయమ్య తద్భావ
ఆయమ్య తద్భావ
గతేన చేతస
గతేన చేతసా
లక్ష్యం తదేవాక్షరం
లక్ష్యం తదేవాక్షరం
సౌమ్య విద్ధి
సౌమ్య విద్ధి
బ్రహ్మానుభూతి ఎలా కలుగుతుందో ఇప్పుడు సాధన తెలియజేస్తున్నారు. మూడు నాలుగు మంత్రాల ద్వారా బ్రహ్మానుభూతిని పొందేటువంటి సాధన. మనం శాస్త్రాన్ని తెలుసుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని ఉపయోగించుకొని సాధన చేసి సాధ్య వస్తువైనటువంటి ఆ బ్రహ్మాన్ని అందుకోవాలి. కనుక ఆ సాధన ఎట్లా అంటే, మనకు ఒక ఉపమానం ద్వారా తెలియజేశారు. యుద్ధరంగానికి వెళ్ళినటువంటి వాడు ధనుస్సుని చేతబట్టి బాణాన్ని సంధించి వింటి నారిని చివరి వరకు లాగి లక్ష్యం వైపుకి దృష్టి సారించి బాణాన్ని వదిలితే అది ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉపనిషత్తులు అందించేటువంటి జ్ఞానం అనేటువంటి ధనుస్సుని చేతబట్టి, ఏం ధనుస్సు అంటే ఉపనిషత్తులు అందించేటువంటి జ్ఞానం, నిత్య ఉపాసనతో పదును పెట్టబడినటువంటి బాణాన్ని దానికి సంధించి బ్రహ్మచింతన యందే లగ్నం చేసినటువంటి మనస్సు అనేటువంటి వింటి నారిని చెవుల వరకు లాగి ఆ నాశరహితమైనటువంటి బ్రహ్మం అనేటువంటి లక్ష్యం వైపు వదలాలి, ఆ పరమాత్మ వైపుకి వదలాలి అని ఉపమాన సహితంగా మనకి ఇక్కడ తెలియజేశారు. బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల్ని అధ్యయనం చేయాలి. ఉపనిషత్తుల్ని లోతైనటువంటి భావాలతో అర్థాలతో ఏ ఉద్దేశంతో మహర్షులు మహాత్ములు ఆ మంత్రాల యొక్క భావాలని మనకు అందించారో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మరి ఉపనిషత్తులు అందించినటువంటి జ్ఞానం ఏమిటి? బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానం. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం అందుకోవాలి. అందుకోవాలంటే ఏం చేయాలి? ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి సేవించి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన ద్వారా ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అందుకోవాలి. అంటే శ్రవణం చేయాలి, ఇది మొదటిది. తర్వాత శ్రవణం చేసినటువంటి ఈ జ్ఞానాన్ని శృతి యుక్తి అనుభవాలతోటి, శృతులు ఏం చెప్పినాయి, యుక్తితో ఎలా ఆలోచించాలి, అనుభవాలు మనకి ఏమున్నాయి, అలా శృతి యుక్తి అనుభవాల ద్వారా మననం చేయాలి. ఈ మననం చేసినటువంటి విషయాన్ని, మననం చేసినప్పుడు ఆ విషయం స్థిరపడి ఉంటుంది, ఆ స్థిరపడినటువంటి విషయాన్ని అనుభవాలకు తెచ్చుకోవాలి. ఆ అనుభవాలకు తెచ్చుకోవాలంటే నిధిధ్యాసన చేయాలి, దీన్నే ఇక్కడ ఉపాసన అని చెప్పారు. కాబట్టి నిత్య ఉపాసన, ఎప్పుడో అప్పుడొక రోజు అప్పుడొక రోజు కాదు, నిత్య ఉపాసన చేయాలి. దాంతో నేను ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవేవి కాదు, వీటికి ఆధారంగా ఉండి వీటన్నింటిలోనూ ఉండి వీటికి అంతకుండా ఉండి ఈ దేహమునందంతటా నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ స్వయం ప్రకాశ సర్వవ్యాపక చైతన్యాన్ని, ఆది మధ్య అంతము లేనటువంటి చైతన్యాన్ని అని ఇలా నిరంతరము కూడా భావన చేస్తూ ఉండాలి. ఇదే బ్రహ్మ భావన, ఇదే బ్రహ్మ చింతన. ఈ ప్రకారంగా ఆ నాశరహితమైనటువంటి బ్రహ్మం వైపుకి మన యొక్క దృష్టి మళ్ళటమే బాణాన్ని వదలటం. ఇక్కడ సర్వము బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యముగా మరేమీ లేదు అనేటువంటి నిశ్చయానికి రావాలి. వింటున్నాం బాగానే ఉంది, విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ నిశ్చయం మనకు కలగాలి, ఎల్లప్పుడూ కలగాలి. అలా కలగాలంటే చెప్పారు కదా నమ్ముదామని కాదు, మనం కూడా ఆలోచించాలి ఎందుకు అలా నమ్మాలి. మనం నమ్మకుండా ఉంటే ఏమి, మనం దీన్ని కాదంటాం ఎట్లాగా అని అన్ని విధాలుగా ఆలోచించి చివరికి దాన్ని నిశ్చయానికి రావాలి. అలా ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయానికి వచ్చామో మనం బ్రహ్మముగా ఉండిపోతాం, అదే మోక్షం. ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పినటువంటి ధనుస్సు బాణం నారి వీటన్నిటిని గురించి అవి ఏమిటో మనకి ఇక్కడ వివరంగా తర్వాత నాలుగవ మంత్రంలో తెలియజేయబోతున్నారు. నాలుగవ మంత్రం చూడండి. ప్రణవో ధను
ప్రణవో ధను
శరోహ్యాత్మా
శరోహ్యాత్మా
బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
వేద్ధవ్యం శరవత్
వేద్ధవ్యం శరవత్
తన్మయో భవేత్
తన్మయో భవేత్
ప్రణవో ధను
ప్రణవో ధను
శరోహ్యాత్మా
శరోహ్యాత్మా
బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేద్ధవ్యం
అప్రమత్తేన వేద్ధవ్యం
శరవత్
శరవత్
తన్మయో భవేత్
తన్మయో భవేత్.
జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి మంత్రమే అయినా మంచి తేలిక భాషలోనే మనకి చెప్పారు, ఎందుకంటే ఆ మంత్రాన్ని చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. ప్రణవే ధను, ప్రణవమే ధనుస్సు. ప్రణవం అంటే ఓంకారం, కాబట్టి ప్రణవం ధనుస్సు. శరహి ఆత్మ, శరం అంటే బాణం, బాణమే ఆత్మ అన్నారు. ఇక బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే, బ్రహ్మమే తత్ లక్ష్యం ఉచ్యతే, బ్రహ్మమే మనం అందుకోవాల్సినటువంటి లక్ష్యమని చెప్పబడింది. ఉచ్యతే అంటే చెప్పబడింది, బ్రహ్మమే ఆ లక్ష్యమని చెప్పబడింది. అప్రమత్తేన వేద్దవ్యం. ఇప్పుడు విషయాన్ని స్థిమితంతో అనుభవించాలి, అనుభూతికి తెచ్చుకోవాలి. ఊరికి నేను అనుకుంటే సరిపోదు, ఆ ప్రణం వేలేండి, ధనుస్సు అంటే ప్రణం, మరి శరం అంటే ఆత్మ, ఆ లక్ష్యం అంటే బ్రహ్మం అని ఊరికి నేను అనుకుంటే లాభం లేదు. దాన్ని ఆ లక్ష్యాన్ని స్థిమితంగా అనుభవించాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఏమవుద్ది? శరవత్ బాణంలాగా తన్మయ భవేత్, ఆ స్వరూపమే అవుతుంది. బాణం వేసామనుకోండి ఏమవుద్ది? ఓ చెట్టు మీద కనుక వేస్తే ఆ చెట్టు గుచ్చుకుంటుంది బాణం, ఆ చెట్టులోనే కలిసిపోయింది అనమాట. ఓ మనిషికి వేస్తే మనిషిలో గుచ్చుకుంటుంది, ఏనుగు మీద వేస్తే ఏనుగులోకి పోద్ది, గుర్రంలోకి వేస్తే గుర్రంలోకి పోద్ది. కాబట్టి ఎక్కడికి వేస్తే దాంట్లో కలిసిపోద్ది బాణం. ఎందుకనంటే మనం కూడా అట్లా బ్రహ్మాన్ని గురించి ఆలోచించి ఆలోచించి బ్రహ్మం వైపు కదా బాణం వేస్తుంది. కాబట్టి మనం వేసేటువంటి బాణం ఎక్కడికి పోవాలి? బ్రహ్మంలోకి పోవాలి, బ్రహ్మంలో ఐక్యమైపోవాలి. ఇదే అనుభూతి. కాబట్టి ఇక్కడ అనుభూతిని గురించి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అందుకనే ఈ మంత్రం చాలా ప్రధానం. మీరు ఎన్ని ఎక్కువసార్లు దాన్ని గనక వింటే చదివితే అంత ప్రయోజనం ఉంటుంది. సరే, ప్రణవమే ధనుస్సు అన్నారు, ఎక్కడ దొరుకుద్దండి ధనుస్సు? ఉపనిషత్తుల్లో దొరుకుద్ది. ఎందుకంటే ఉపనిషత్తులు సూచించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఓంకారం ఏదైతే ఉందో అదే ధనుస్సు. ఉపనిషత్తులు చూపించినటువంటి ఓంకారమే ధనుస్సు. ఎందుకని? మనకి కేనోపనిషత్తులో మొట్టమొదటి శాంతి మంత్రంలోనే వచ్చింది, సర్వం బ్రహ్మ ఉపనిషదం, సర్వం బ్రహ్మ ఉపనిషదం. ఉపనిషత్తులు సూచించేటువంటి బ్రహ్మమే ఇది అని అక్కడ చెప్పారు. కాబట్టి ఉపనిషత్తులు ఏం సూచిస్తున్నాయి? బ్రహ్మాన్ని సూచిస్తున్నాయి. ఉపనిషత్తులు బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాయి. ఇక ఆత్మ అంటే, బాణం అంటే ఆత్మ అన్నారు కదా, ఆత్మ అంటే ఇక్కడ నిజంగా ఆత్మ కాదు, జీవాత్మ. ఆత్మ అంటే బ్రహ్మమేగా, బ్రహ్మము ఆత్మ ఒకటైతే ధనుస్సును బాణం ఒకటేగా, ధనుస్సు బాణం వేరు వేరుగా ఉంటేనేగా ధనుస్సుకి బాణాన్ని సంధించేది. కనుక ఇది జీవాత్మ, బాణం జీవాత్మ. జీవాత్మ అంటే ఏమిటి? నేను జీవుణ్ణి అనుకునే మనస్సు, అది బాణం. మరి లక్ష్యం ఏమిటి? ఈ బాణాన్ని ఎక్కడికేయాలా, అంటే ఈ మనస్సును ఎక్కడికి పంపించాలా? బ్రహ్మములోకి పంపించాలా. అందుకని లక్ష్యం బ్రహ్మం, లక్ష్యం ఆ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు బాణం అనబడేటువంటి జీవాత్మ, జీవాత్మ అన్న మనస్సు అన్న ఒకటే, బాణం అనేటువంటి ఈ జీవాత్మ ధనుస్సు అనబడేటువంటి ప్రణవోపాసన ద్వారా లక్ష్యమైనటువంటి బ్రహ్మములో ఐక్యమైపోవాలి. ఇది మోక్షాన్ని పొందుకోవటం. నిన్ను కూడా మనం చెప్పుకున్నాం, మోక్షాన్ని గనక పొందాలంటే అతి ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి మూడు సాధనలు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే శాస్త్రాలను తెలుసుకోవటం, అంటే బ్రహ్మము యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని తెలుసుకోవటం, బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకోవటం. ఇది శ్రవణం ద్వారా జరగాలి. ఇక మననం, మననంలో మళ్ళీ మళ్ళీ వింటాం, మళ్ళీ మళ్ళీ చదవటం, జపం చేయటం, ధ్యానం చేయటం, ఇవన్నీ కూడా మననంలోకి వస్తాయి. మరి ఇక అనుభూతికి రావాలంటే వీటన్నిటి ద్వారా గట్టిపరుచుకున్నటువంటి విషయాన్ని, అంటే నేను బ్రహ్మాన్ని అనే విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అనుభవాన్ని తెచ్చుకుంటే మనం ఎప్పుడు బ్రహ్మముగానే ఉంటాం. వింటూ అంతటి మెదలకుండా ఉంటే ఎప్పుడు వింటానే ఉండాలి. సాధన చేస్తూ పెద్దగా పట్టించుకోకుండా ఏదోలే చేద్దామని చేస్తే అలా జన్మలకి జన్మలు చేస్తూనే ఉండాలి. కనుక శ్రవణమన్న నిధిధ్యాసల్ని చాలా జాగ్రత్తగా చేయాల. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఈ జీవాత్మ పరమాత్మతో ఐక్యమైపోద్ది. అసలు జీవాత్మ పరమాత్మతో ఐక్యం వద్దంటే జీవాత్మ పరమాత్మ రెండు లేవు, ఇది కూడా మనం గ్రహించాలా. మరి చెబుతున్నారు కదండి, చెబుతున్నాం, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి నేను జీవాత్మనని అనుకుంటున్నాం కాబట్టి ఈ జీవాత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలపాలా అని చెప్పాల్సి వస్తుంది. అబ్బే రెండు లేవండి, జీవాత్మ అంటే పరమాత్మే, కనుక నేను జీవాత్మ కాదు నేను పరమాత్మనే అంటావా? ఇక నువ్వు ఎక్కడ గెలవక్కర్లా, నువ్వు పరమాత్మే. అజ్ఞానంలో ఉంటే నువ్వు జీవాత్మ, విజ్ఞానంలో ఉంటే నువ్వు పరమాత్మ. నువ్వు పరమాత్మ అనుకుంటే కాదు, నువ్వు పరమాత్మనే అనుభూతి నీకుంటే ఇక నువ్వేం చేయకూడదు, నువ్వు మోక్షాన్ని అందుకున్నావు. లేదండి నేను జీవాత్మనంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, అందుకని నీ జీవాత్మను తీసుకెళ్లి పరమాత్మలో కలపాలి. కనుక ప్రణవోపాసన ద్వారా జీవ బ్రహ్మలు ఏకమైపోవాలి. ధ్యానించేవాడు ధ్యాన వస్తువు రెండు ఏకమైపోవాలి. నేను ధ్యానానికి కూర్చున్నానండి అన్నావు, ధ్యానం చేస్తున్నాను అని చెప్పలేదు కాని అనుకుంటున్నావు, అయిపోయిన తర్వాత ధ్యానం అయిపోయింది అనుకున్నావు. పక్కనున్న వాళ్ళు ఎవరిని అడిగితే ఏం చేస్తున్నావు ఇప్పుడు, దాన్ని ధ్యానం చేస్తున్నానండి అన్నా. ఇంతకీ ఎవరు ధ్యానం చేస్తున్నది? నేనేనండి అన్నావు. నేనే అంటే దేహం కదలకుండా కూర్చుంది, మనసు ఆలోచనలు చేస్తూ ఉంది, కాబట్టి దేహం మనస్సు నువ్వు, అంటే నువ్వు జీవాత్మవేగా, నువ్వు పరమాత్మ కాదుగా. నేను ధ్యానం చేస్తున్నానండి అన్నావంటే నువ్వు జీవాత్మవే కదా. నేను జపం చేస్తున్నానండి అంటే నువ్వెవరివి, జీవాత్మవేగా, జీవుడివేగా, నువ్వు పరమాత్మ కాదుగా. కాబట్టి జీవుణ్ణి అనుకునేటువంటి నీవు పరమాత్మతో ఐక్యం కావాలి. ఆలోచించేవాడు ఆలోచించబడేది రెండు ఒకటి కావాలి, తెలుసుకునేవాడు తెలుసుకోబడేది రెండు ఒకటి కావాలి, ధ్యానించేవాడు ధ్యేయ వస్తువు రెండు ఒకటి కావాలి, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి కావాలి. ధ్యానించేది మనస్సు. మనసు ఏ విషయాన్ని గురించి అయితే ధ్యానిస్తూ ఉందో చింతిస్తూ ఉందో ఆ విషయంగానే మారిపోతుంది. ప్రణవధ్యానం చేస్తే ప్రణవాకారంగా మారిపోద్ది, బ్రహ్మధ్యానం చేస్తే బ్రహ్మాకారంగా మారిపోద్ది, ఆత్మధ్యానం చేస్తే ఆత్మాకారంగా మారిపోద్ది. అన్నీ ఒకటే, ఆత్మన్నా ప్రణవమన్నా బ్రహ్మమన్నా అంతా ఒకటి. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి, మనం గనక నిజంగా మోక్షాన్ని పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి తపన గనక ఉండి ఉంటే, దానికోసమే మనం ప్రయత్నం చేస్తుంటే, మనం బ్రహ్మచింతన ఆత్మచింతన చేసేటప్పుడు నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అనేటువంటి చింతనే చేయాలి. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మచింతన చేశావో నువ్వు బ్రహ్మం అవుతావు. కానీ మనం బ్రహ్మచింతన చేయటానికే కూర్చున్నాం, బ్రహ్మచింతన చేయటానికే నిశ్చయించుకున్నాం, బ్రహ్మచింతనే చేస్తున్నాం, మొదలుపెట్టాం, ఏమిటో ఎక్కడికో పోయింది, ఆఫీస్కి పోయిందో, ఎవడన్నా స్నేహితుల దగ్గరికి పోయిందో, శత్రువుల దగ్గరికి పోయిందో, ఇండియాలో ఉండేవాడికి అమెరికా పోయిందో, అమెరికాలో ఉండేవాడికి ఇండియా పోయిందో, లేకపోతే భార్య మీదకు పోయిందో, భర్త మీదకు పోయిందో, బిడ్డల మీదకు పోయిందో, ఓ ఎన్నో ఉన్నాయి మనకి మనసు పోవటానికి. మనసు పరిపరి విధాలా పరిగెత్తడానికి మనకు కావాల్సింది ఉన్నాయి, దేని మీదకో దాని మీదకు పోతా ఉంటుంది, అదైన తర్వాత ఇంకో దాని మీదకు పోద్ది. అలా పోకుండా మనస్సుని గనక ఖచ్చితంగా బ్రహ్మం మీదనే గనక ఉంచినట్లయితే ఈ మనస్సు బ్రహ్మముతో ఐక్యమైపోద్ది. ఎప్పుడు అలా ఉంచగలుగుతావో అప్పుడు ఐక్యమైపోద్ది. కానీ మనకి ప్రపంచంలో అన్నీ కావాలా? అన్ని వ్యవహారాల్లో ఉంటాం, ఈ వ్యవహారాలన్నీ బాగా మన మనసుకు పట్టిస్తాం, మనకు అన్ని జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఉండేటప్పటికి ఏమవుతాయి? కళ్ళు మూసుకొని కూర్చోగానే అయ్యే వస్తుంది. అందుకని ఏమండి, ధ్యానం నాకు బాగా కుదరట్లేదండి. నీకే కాదు ఎవరికైనా కుదరదయ్యా. ఆ వాళ్ళకి భలే కుదురుతుందండి, ఏంది కుదరటం, కొయ్యలా కూర్చున్నాడు నేను. కాబట్టి మనసు కూర్చోటం ఎట్ట కూర్చున్నా అదిగో అది మాత్రం ప్రపంచం అంతా తిరిగి వస్తా ఉంది. కాబట్టి ధ్యానించేటువంటి మనస్సు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మాన్ని గురించి ఆలోచిస్తే బ్రహ్మమే ఉంది, విషయాల గురించి ఆలోచిస్తే విషయాకారంగా మారిపోయింది. ఈ ప్రణవం అనేటువంటిది లేదా ఓంకారం అనేటువంటిది పరమాత్మకు ఉన్నటువంటి ఓ పేరు. పరమాత్మకి పేరు ప్రణవమే, ఓంకారమే. ప్రణవానికి ప్రతీక ఓంకారమే. పేరు అదే, ప్రతీక అదే. రామ అన్నాం అనుకోండి, రాముడు అనేది పేరు. ఆ ఎదురుగా ఉన్న విగ్రహం ఉండే ధనుస్సు చేత పట్టుకొని ఉన్నటువంటి విగ్రహం అదేమో ప్రతీక. కృష్ణ అన్నాం అనుకోండి, కృష్ణ అనేది పేరు. ఆ కృష్ణుడి యొక్క రూపం ఉండే విగ్రహం అది ప్రతీక. మరి పరం ప్రణానికో పేరు అదే, ప్రతీక అదే. దీనికి ఒక ప్రతీక అంటూ వేరే ఏమి లేదు. మనం ఏదో ఎక్కడ అట్టముక్క మీద రాసుకొని ఇది ప్రతీక అంటానికి వీలు లేదు. ప్రణవం అనేటువంటిది ప్రతీక అదే, పేరు అదే, అంటే రూపం అదే, శబ్దం అదే. అందుకనే మాండుక్యోపనిషత్తులో ఏం చెప్పారు? సర్వమోంకార అన్నారు. పరమాత్మని ఓంకారం ద్వారా ఉపాసన చేయమని చెప్తూ సర్వం ఓంకారమే, ఉన్నదంతా ఓంకారమే, ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నాం ఇంతకు ముందు, ఇప్పుడు ఉన్నదంతా ఓంకారమే. బ్రహ్మమన్నా ఓంకారమన్నా రెండు ఒకటి, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని చేయొచ్చు. అందుకని సర్వం ఓంకార ఏవా అని మాండుక్యోపనిషత్తులో రెండో మంత్రంలో చెప్పుకున్నాం. ఓం ఇత్యేష ప్రణవో బ్రహ్మణ ప్రతీక. ఓం అనేటువంటి ప్రణవమే బ్రహ్మానికి ప్రతీక ఇందా చెప్పుకున్నాం. ప్రణవమే ప్రతీక, ప్రణవమే నామం. కాబట్టి బ్రహ్మానికి ప్రతీక ఈ ప్రణవమే అని శివజ్ఞానామృతోపనిషత్తు చెప్తుంది. శివజ్ఞానామృతోపనిషత్తు భగవద్గీత కూడా తక్కువ దీనిలో. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణ స్త్రివిధ స్మృత అని 17వ అధ్యాయంలో చెప్పారు. బ్రహ్మానికి ఓం తత్ సత్ అని 3 విధాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఓం అన్నా బ్రహ్మమే, తత్ అన్నా బ్రహ్మమే, సత్ అన్నా బ్రహ్మమే. ఓం అంటే బ్రహ్మం, తత్ అంటే అది, అది బ్రహ్మమే. సత్ అంటే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది, ఎప్పుడు ఉండేది, అది బ్రహ్మమే. కాబట్టి ఓం తత్ సత్ అనేటువంటి 3 పదాలు ఉన్నాయని భగవద్గీతలో కూడా చెప్పారు. కాబట్టి బాగా ఎక్కుపెట్టినటువంటి బాణం ఏ ప్రకారంగా బాగా చివరి వరకు లాగి వదిలినటువంటి బాణం, ఆ లక్ష్యాన్ని చూస్తూ ఆ లక్ష్యాన్ని దృష్టిని చెదరకుండా చేసి వదిలినటువంటి బాణం వెళ్ళి 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 ఆ లక్ష్యాన్ని ఎట్లయితే ఖచ్చితంగా ఛేదిస్తుందో, ఆ లక్ష్యంలో ఐక్యమైపోతుందో, ఆ ప్రకారంగా ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావటానికి, పరమాత్మలో ఐక్యం కావటానికి తదేకంగా ఆ బ్రహ్మం అనేటువంటి లక్ష్యాన్ని, ఆ ప్రణవం అనేటువంటి లక్ష్యాన్నే ఎల్లప్పుడూ కూడా జీవాత్మ భావన చేస్తూ ఉండాలి. తీవ్రంగా బాణం వదిలినట్టు తీవ్రంగా ఆలోచించాలి ఇక్కడ. కాబట్టి నిజంగా జీవుడు బ్రహ్మము రెండు వేరు కాదు, రెండు ఒకటే. వడ్ల గింజ బియ్యపు గింజ వేరే వేరే అంటాం కానీ నిజంగా వేరే కాదు. అవి పొట్టు తీసేస్తే సరిపోదు. అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి వడ్ల గింజ బీపు గింజ రెండోటి, ఆ పొట్టు ఉంటే వడ్లు అన్నారు, పొట్టు తీసేస్తే బియ్యం అన్నారు. పొట్టే మనం ఉపయోగించుకోం, బియ్యాన్ని మనం ఉపయోగించుకుంటాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా పరమాత్మ ఈ క్షేత్రంలో కూర్చొని జీవుడు అని అనుకుంటున్నాం మనం. పరమాత్మను అయినటువంటి నేను ఈ దేహంలో కూర్చున్నందువల్ల, ఈ క్షేత్రంలో కూర్చున్నందువల్ల, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో కూర్చున్నందువల్ల జీవుణ్ణి అని అనుకుంటున్నా, నేను భ్రమపడుతున్నా, కానీ నిజంగా నేను పరమాత్మని, పరమాత్మనైనటువంటి నేనే ఈ క్షేత్రంలో కూర్చున్నా. క్షేత్రంతో కలిపానా నేను జీవుణ్ణి, క్షేత్రాన్ని తీసేస్తూచానా నేను బ్రహ్మాన్ని. కాబట్టి ఉపాధితో కలిపితే జీవుడు, ఉపాధిని తొలగిస్తే దేవుడు, పొట్టుతో ఉంటే వడ్లు, పొట్టు తీసేస్తే బియ్యం, అంతే. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటువంటి, ఈ పంచకోశాలు అనేటువంటి ఈ క్షేత్రాన్ని తొలగించి మనం బ్రహ్మాన్ని చూడాలి. ఏమున్నాయి ఇక్కడ? దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, ప్రాణాలు ఉన్నాయి, ఆత్మ కూడా ఉంది. వీటన్నిటిని కలిపి నేను జీవుడన్నా. ఆత్మను తప్పించి మిగిలిన అన్ని తీసవతలు పారేసి ఆత్మ ఒక్కటే నేను అంటే నువ్వు బ్రహ్మని. కాబట్టి నువ్వు బ్రహ్మనిగా ఉండాలా. సకల వేదాంత సారమంతా ఇదే. నువ్వు వేదాలు తిరిగాయి, ఉపనిషత్తులు తిరిగాయి, బ్రహ్మసూత్రాలు తిరిగాయి, భగవద్గీత తిరిగాయి, ప్రకరణ గ్రంథాలు తిరిగాయి, ఇంకా ఏ గ్రంథాలైతే ఈ లోకంలో ఉన్నాయో వాటన్నిటి తిరిగేస్తే చిట్ట చివరికి నీకు చెప్పేటువంటి మాట ఏమిటయ్యానంటే, అయ్యా నీవు బ్రహ్మానివే, ఈ ఉపాధితో కలిసి నువ్వు జీవుడివని అనుకుంటున్నావు, నువ్వు జీవుడివి కాదు కాదు కాదు, ఈ ఉపాధులు సత్యం కాదు, ఈ మిథ్యారకమైనటువంటి ఉపాధుల్ని, అజ్ఞానములో భావించుకున్నటువంటి ఉపాధుల్ని పట్టుకొని నేను జీవుణ్ణి అంటున్నావు. నిజంగా నువ్వు దేవుడివే, నువ్వు బ్రహ్మానివే, నువ్వు పరమాత్మవే, ఇదే నువ్వు తెలుసుకోవాల్సింది, ఇదే నీ అనుభూతికి రావాల్సింది, ఇదే మోక్ష మార్గం, ఇదే మోక్షాన్ని అందుకునేటువంటి సాధన అని ఇక్కడ తెలియజేస్తున్నా. బాణాన్ని ఎక్కువ పెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఏమవుద్ది? అదిగో కర్ణుడికి అయినట్టే అవుద్ది. కర్ణుడు అంట పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకొని దూరంగా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ పర్వతానికి అవతలకు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు రోజు. మరి బాణాన్ని ఎక్కువ పెట్టిన తర్వాత లక్ష్యం వైపు జాగ్రత్తగా చూడాలి కదా. సరేదో కాస్త ఏమరపాటుగా ఉన్నాడు. ఏమరపాటుగా ఉంటే ఏమైంది? అది పోయి ఒక ఆవుకు తగిలింది. ఆవు ఒక బ్రాహ్మణుడిది. ఆ బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు. ఆ ఆవు చనిపోతే అతనికి భుక్తి పోద్ది. అందుకని చెప్పి, ఒరే దుర్మార్గుడా, నా ఆవును చంపేశావు కాబట్టి నీకు శాపం ఇస్తున్నానని శాపం ఇచ్చాడు. కనుక జాగ్రత్తగా లేకపోతే శాపం వస్తుంది. ఇక్కడేం శాపం వస్తుందండి? మనవి శాపం పెడతారు, మనల్ని కూడా శాపం పెడతారు. ఇక్కడ మనం గనక బాణాన్ని సరిగ్గా సంధించకపోతే, జీవభావాన్ని పరమాత్మలో ఐక్యం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నంతో లక్ష్యం మీద దృష్టి పెట్టి కనుక చేయకపోతే, నీకు మళ్ళీ మళ్ళీ జన్మలు ప్రాప్తించుగాక అని విధి మనల్ని శపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, శాపం తగలకుండా చూసుకోవాలి. శాపం తగిలితే కర్ణుడి పరిస్థితి ఏమైంది? రథచక్రాలు భూమిలో గుంగిపోయి ప్రాణం పోయింది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బాణాన్ని పట్టుకున్నటువంటి వాడు లక్ష్యాన్ని జాగ్రత్తగా చూడాలి, ఏకాగ్ర దృష్టితో చూడాలి. అటు ఇటు చెలించకూడదు, ఎవరన్నా పిలిచినా పలకూడదు, అటే ఉండాలి. ధనుస్సుని గట్టిగా పట్టుకోవాలి, బాణాన్ని గట్టిగా పట్టుకోవాలి. ధనుస్సుని గట్టిగా పట్టుకోకుండా వదిలేశాడు అనుకో, దాంతో పాటు బాణం కూడా పడిపోయింది. బాణాన్ని వదిలేశాడు అనుకో, ఇక దేన్ని వేస్తాడు ఆ లక్ష్యం మీద? కనుక ధనుస్సు గట్టిగా పట్టుకోవాలి, బాణాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ లక్ష్యం వైపు మాత్రం గట్టిగా జాగ్రత్తగా ఏకాగ్రతతో చూడాల. అదే సమయంలో మనసులో ఏదైనా ఆందోళన కలిగింది, ఏదైనా గుర్తుకొచ్చింది. మా ఇంటి కాడ నా భార్య ఎట్టుందో, నా బిడ్డలు ఎట్టున్నారో, ఓ పిల్లడికి జ్వరం వచ్చింది, వాడు ఏమంటున్నాడు, డాక్టర్ దగ్గరికి పోయాడో పోలేదు, ఈ గుర్తుకొచ్చినాయా ఖాళీ. దృష్టి చెదిరితే బాణం గురితెప్పదు. మనసులో ఏందో ఏదైనా ఆందోళన కనుక కలిగితే నీ దృష్టి చెదిరిపోద్ది. మనసులో ఆందోళన కలిగితే దృష్టి చెదిరిపోద్ది, బాణం గురితెప్పొద్ది. అలాగే ఇక్కడ కూడా నీవు ప్రణవ ధ్యానం చేసేటప్పుడు మనస్సుని అన్య విషయాల మీదకి వెళ్లకుండా తదేకంగా బ్రహ్మం మీదనే ఉంచాల. ఏమండి చాలా కష్టమండి? కష్టమేనండి, కష్టమే. నువ్వు చదువుతుంది ఏ మామూలు 5వ తరగతో 3వ తరగతో 2వ తరగతో కాదు, అయ్యి జాగ్రత్తగానే చదవాలా. కానీ ఇది ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే ఇప్పుడు బీటెక్లు ఎంటెక్లు ఏ ఉన్నాయే అదిగో అవి. మరి నువ్వు జాగ్రత్తగా లేకపోతే మంచి మార్కులు రావు, మంచి మార్కులు రాకపోతే ఉద్యోగాలు రావు. కాబట్టి జాగ్రత్త. కనుక మనస్సు అన్య విషయాల మీదకి పోకుండా ఉండాలి, బ్రహ్మ భావన చెదరకుండా ఉండాలి. మనస్సు అన్య విషయాల మీదకి పోతే దృష్టి చెదురుద్ది. మనసు అన్య విషయాల మీదకి పోకుండా ఉంటే నీ దృష్టి కరెక్ట్ గా లక్ష్యం మీద ఉంటుంది, బాణం కరెక్ట్ గా పోద్ది. కనుక ఇందులో కష్టమైనటువంటిది ఏది? దృష్టిని నిలబెట్టడమే. దృష్టిని నిలబెట్టాలంటే నీ ఇంద్రియాలు మనస్సు బుద్ధికి అధీనం కావాలి. నీ ఇంద్రియాలు మనస్సు బుద్ధికి అధీనమై ఉండాలి, అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. నీ మనస్సును కనుక ఇంద్రియాలకు అధీనం చేశావా? అంటే గుర్రాలకు గనక సారథి లొంగిపోయాడా, ఆ గుర్రాలు ఎటు పడితే అటు తీసుకెళ్తాం. ఇంద్రియాలే గుర్రాలు, సారథే బుద్ధి, పగ్గమే మనస్సు. ఈ సారథి కనుక గట్టిగా పగ్గాన్ని కనుక పట్టుకొని రథాన్ని నడుపుతుంటే గుర్రాలు ఆ లైన్ గా పోతాయి. ఈయన కాస్త ఏమరపాటుగా ఉంటే చేతిలో ఉన్నటువంటి ఆ తాడు గనక జారిపోయిందంటే గుర్రాలు ఆకాశంలోకి పోతాయి, నేల మీద ఉండవు. ఇక అక్కడి నుంచి పడతారు కింద. కనుక ఇక్కడ ఇంద్రియాలంటే గుర్రాలే ఇంద్రియాలు, మనస్సే పగ్గం, సారథే బుద్ధి. కాబట్టి బుద్ధికి లోబడి ఉండాలి ఇంద్రియాలు, ఈ మనస్సు బుద్ధికి లోబడి ఉండాలి. ఇంద్రియాలకు లోబడి ఈ బుద్ధి మనసు ఉన్నాయనుకో, అంతే. నువ్వు పనివాడిని పెట్టుకుంటే నువ్వు చెప్పినట్టు వాడు పనిచేయాల, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తే చివరికి జీతానికి వస్తే ఏం చేస్తాం? అందుకని ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేటువంటి మేనేజర్ యొక్క అధీనంలో నిలపాలి, అప్పుడే మన యొక్క సాధన సరిగ్గా సాగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మ భావన చెక్కు చెదరకుండా, దృష్టి చెదరకుండా నువ్వు నిధిధ్యాసన చేస్తుంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన నిరంతరం ఉండాలి. అనుకోవటం కాదు, అనుకున్నా అనుకోకపోయినా పెద్ద తేడా ఏమి లేదు, నేను బ్రహ్మాన్ని అనేటువంటి భావన ఉండాలి, బుద్ధిలో భావన ఉండాలి. నేను బ్రహ్మాన్ని అనుకోగానే సర్వవ్యాపక చైతన్యంగా ఉండాలి, ఆ బ్రహ్మము యొక్క లక్షణాలన్నీ నీలో కదలాలి. నేను సర్వవ్యాపకంగా ఉన్నా, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నా, నేను ఏమీ చేసేది లేదు అకర్తని అభోక్తని, నేను స్వయం ప్రకాశాన్ని. ఈ ప్రకారంగా ఆ బ్రహ్మము యొక్క లక్షణాలన్నీ నీలో కదులుతుండాలి. అంతేగాని వేరే వ్యవహారాలు రాకూడదు. అట్లా వస్తే వాటిని జయించి నువ్వు మళ్ళీ బ్రహ్మం వైపుకి తిరగాల. అట్లా తిరిగితే సాధకుడు ఆ బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడు. బ్రాహ్మీ స్థితిని చేరుకుంటాడంటే బ్రహ్మమే అవుతాడు, పరమాత్మే అవుతాడు. ఇప్పుడు కొత్తగా అవుతున్నాడండి పరమాత్మ, అసలు ఆయన పరమాత్మే. ఇప్పుడేం కొత్తగా పరమాత్మ కావటంలా, ఆయన పరమాత్మే. నేను పరమాత్మనని మర్చిపోయాడు, జన్మలకి జన్మలు జన్మలకి జన్మలు జన్మలకి జన్మలు కోట్ల జన్మలు ఎత్తాడు. ఇప్పుడు ఏదో బుద్ధి వచ్చింది, ఏదో కొన్ని జన్మల పుణ్యం వల్ల ఇప్పుడు సద్గురువు దొరకటం, శాస్త్రాలు తెలుసుకోవటం, సాధనలు చేయటం అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అతడు బ్రహ్మమే అయిపోతున్నాడు. కాబట్టి అతడు నిజంగా బ్రహ్మం కనుకనే బ్రహ్మం అవుతున్నాడు. అంతేగాని బ్రహ్మము కానివాడు బ్రహ్మము కావటంలా, జీవుడు బ్రహ్మము కావటంలా, జీవుడు అని భ్రమపడేవాడు బ్రహ్మం అవుతున్నాడు. జీవుడు అనేది భ్రమ, బ్రహ్మం అనేది సత్యం. కాబట్టి ఈ ప్రకారంగా మనం మన యొక్క స్వస్వరూపంలో, ఆత్మస్వరూపంలో, బ్రహ్మస్వరూపంలో బ్రహ్మముగా అలాగా నిలిచిపోవాలి. ఇది అయితే అలా నిలిచిపోవాలంటే ఎలా నిలిచిపోవాలండి? ఏదో చెప్పారు కానండి రెండు మాటలు. ఎలా నిలిచిపోవాలంటే ఆ బ్రహ్మము యొక్క స్థితిని వర్ణిస్తున్నారు మనకు 5వ మంత్రంలో, ఇలాగ నిలిచిపోవాలి అని చెప్పటానికి. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.